కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు చెప్పదలుచుకున్నాను. ముఖ్యమైనటువంటి విషయాలు ఎందుకు అంటున్నామంటే, ఈనాడు మనం ఇక్కడ చేస్తున్నటువంటి కార్యక్రమం రాబోయే రోజుల్లో ప్రపంచం అంతా విస్తరిస్తుంది. ఈనాడు మానవ జాతి విచిత్రమైనటువంటి మలుపులో ఉంది. మానవ జాతి నిర్ణయించుకోవాల్సింది ఏంటి అంటే, ప్రకృతి నుంచి అది నేర్చుకుంటుందా, లేకపోతే ప్రకృతిలో ప్రకృతి యొక్క భయంకరమైనటువంటి విషజ్వాలకి భస్మమైపోతుందా. పాయింట్ అర్థం చేసుకోండి. చాలా విచిత్రమైనటువంటి మలుపులో ఉన్నాం. ఇక్కడ కామన్ సెన్స్, లాజిక్లు పనికిరావు. జరుగుతున్నది అర్థం చేసుకుని, ఏమవుతోందో చూసి, మహనీయులు ఏం చెప్పారో అర్థం చేసుకుని వాళ్ళు చెప్పిన మార్గంలో వెళ్ళిపోతాయి. ఏం జరుగుతుందో మీకు అర్థమైంది కదా. మొట్టమొదట జరుగుతోంది ఏంటంటే వాతావరణ కాలుష్యం. మనము పీల్చుకునేటటువంటి వాయువు వాస్తవానికి పీల్చుకోవటానికి తగినటువంటి వాయువు కాదు. ఇక్కడ కాదు, చీరల్లో వాయువు ఇంకా బాగానే ఉంది. మీరు సిటీస్లో కనుక చూస్తే గ్యారంటీగా మీకు తెలుస్తుంది. ముఖ్యంగా ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళకి అక్కడ వెళ్ళగానే దగ్గు, రొంప, జ్వరము, లంగ్ ఇన్ఫెక్షన్స్ అన్నీ వస్తాయి. మరి అక్కడున్న వాళ్ళకి రావటం లేదే మాస్టర్ అంటే వాళ్ళు మొండెక్కేసారు. వాళ్ళ శరీరము దానికి అలవాటు పడిపోయింది. కానీ అలవాటు పడిపోవటం వల్ల విషము యొక్క ప్రభావము లేకుండా ఉండదు. అలవాటు పడిపోవటం వల్ల ఏమవుతుంది అంటే, విషం యొక్క ప్రభావం మీకు అప్పుడప్పుడే అర్థం కాదు. ఈ వాతావరణ కాలుష్యము పరాకాష్ఠకి చేరుకున్నది. మీరు కాస్త జాగ్రత్తగా కనుక అబ్జర్వ్ చేస్తే, ఈ డెంగ్యూ, చికెన్ గునియా ఇవంతా కూడా సిటీస్లోనే అటాక్ చేస్తున్నాయి. మీరు గమనించి ఉంటారు. మ్యాక్సిమం ఎక్కడ ఉన్నది అంటే ఢిల్లీలో ఉంది. వాతావరణ కాలుష్యం మ్యాక్సిమం ఎక్కడ ఉన్నది అంటే ఢిల్లీలో ఉంది. మరి వాతావరణ కాలుష్యాన్ని పోగొట్టడం కంటే ఎక్కువ ఇంకొక భయంకరమైనటువంటి కాలుష్యానికి మనం లోబడిపోయాం. అదేంటంటే విద్యా కాలుష్యం. ఏ విద్య మనం నేర్చుకుంటున్నామో అది పనికిరాని విద్య అని తెలిసి కూడా ఆ విద్యనే నేర్చుకుంటున్నాం, ఆ విద్యనే నేర్పుతున్నాం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు కేఎం మున్సిఫ్ లాంటి ఎడ్యుకేషన్ మినిస్టర్స్ విద్యా విధానం మారాలి అన్నారు. స్వాతంత్రం వచ్చే సుమారు 60 సంవత్సరాలు అవుతుంది, విద్యా విధానం మారలేదు. ఏ విద్యా విధానం జరుగుతుందంటే ఆ విద్యా విధానమే జరుగుతుంది. అరవిందో దగ్గర నుంచి, వివేకానంద దగ్గర నుంచి మహనీయులందరూ చెప్పింది ఏంటి అంటే, విద్య యొక్క ఉద్దేశ్యము మానవీయ విలువలు పెంపొందించటానికి, సంస్కారవంతులు అవటానికి. విద్య ఎందుకు నేర్చుకుంటామంటే సంస్కారం అలవర్చుకోవటం. ఇప్పుడు ఏమైనా సంస్కారం ఉందా మనకి? లేదు. చివరికి సంస్కారం అంటే ఏంటో మర్చిపోయాం మనం. గ్యారంటీగా ఇప్పుడు సంస్కారం అంటే ఏమిటి అని అడిగాను అనుకోండి, గ్యారంటీగా ఎవరూ చెప్పలేరు. చెప్పగలరా మీరు ఎవరైనా సంస్కారం అంటే ఏమిటో? కలదు, డిస్టర్బ్ అవుతుంది వాళ్ళకి, వినే వాళ్ళకి మీరు డిస్టర్బెన్స్ కలగజేస్తున్నారు. పాయింట్ అర్థమైంది ఏం చెప్తున్నా నేను, సంస్కరింపబడుట అనేటటువంటి ప్రక్రియ కేవలం భారతదేశంలో ఉంది, దేశ విదేశాల్లో ఎక్కడా లేదు. అంచేత ఎంత పెద్ద సైంటిస్టులే అయినా, ఎంత నోబెల్ ప్రైజ్ విన్నర్స్ అయినా, ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే, నేను బయోకెమిస్ట్రీ ప్రొఫెసర్ని, నేను నాకు తెలుసు బయోకెమిస్ట్రీ అంటే ఏమిటో, సైన్స్ అంటే ఏమిటో, మెడిసిన్ అంటే ఏమిటో. నేను చేసింది పిహెచ్డి దాంట్లోనే. అంచేత నాకు ఆ సబ్జెక్ట్ తెలియకపోవటం కాదు, అంటే నాకు చెప్పే హక్కు ఉంది. ఈనాడు సైంటిస్టులకి కూడా ఏమీ తెలియదు. ఏ సైంటిస్ట్ అయినా నాతో వచ్చి మాట్లాడవచ్చు. సైన్స్ పుస్తకాల్లో ఏముంటుందో మీరు కాస్త జాగ్రత్తగా ఆలోచిస్తే మీకే బుర్రకెక్కుతుంది. డాల్టన్ అనే సైంటిస్ట్ ఇది చెప్పాడు అని ఉంటుంది. తర్వాత పేజీలో డాల్టన్ చెప్పింది తప్పు అని ఉంటుంది. సైన్స్ ఏమాత్రం చదివిన వాళ్ళైనా మీరు ఇది గమనించుకోవచ్చు. పుస్తకాలు తీసి మొట్టమొదటి పేజీలో ఏముంటుంది, డాల్టన్ ఇలా చెప్పాడు. దాని తర్వాత పేజీలో ఏముంటుంది, డాల్టన్ చెప్పింది తప్పు. దాని తర్వాత పేజీ చూస్తే రూదర్ఫోర్డ్ ఇలా చెప్పాడు. దాని తర్వాత పేజీ చెప్తే రూదర్ఫోర్డ్ చెప్పింది తప్పు, నీల్స్ బోర్ ఇలా చెప్పాడు. దాని తర్వాత పేజీ తీయండి, ఏముంటుంది, నీల్స్ బోర్ చెప్పింది తప్పు, ఐన్స్టీన్ చెప్పింది రైటు కదా. ఖచ్చితంగా ఇవాళ కాకపోతే రేపు ఏమని వస్తుంది, ఐన్స్టీన్ చెప్పింది తప్పు. అంటే సైన్స్ పుస్తకాలలో మీరు చదువుతున్నది ఏంటి, తప్పుల కడికలు. కాదు అంటే నేనేం చెప్తాను, సైన్స్ అంతే కదా, వీడు చెప్పింది తప్పు, వీడు చెప్పింది తప్పు, వీడు చెప్పింది తప్పు, వీడు చెప్పింది తప్పు. కానీ ఈ తప్పులు చెప్తున్నటువంటి వైజ్ఞానికులు వాళ్ళు నేర్చుకున్న దానిని, తప్పు విద్య అది, కానీ ఆ నేర్చుకున్న దానిని ఉపయోగించి మనకి ఇంత సుఖాలు, భౌతికమైనటువంటి సుఖాలు ఇచ్చారు, అది రైట్. అంతే కదా, తప్పుల తడికిల జ్ఞానముతోనే ఇన్ని సుఖాలు వస్తే మేము సత్యాన్ని తెలుసుకున్నాము, ఇది సత్యము అని చెప్పిన మన ఋషులు చెప్పిన మార్గాన్ని అనుసరిస్తే మీకు సుఖాలు వస్తాయా రావా, అదొక్కటే నేను చిన్న ప్రశ్న వేస్తున్నా. మరి ఋషులు చెప్పిన నేర్చుకోవాలని ఉంది మాస్టర్ అని నన్ను చాలా మంది అడిగారు. చిన్నప్పటి నుంచే కాశీలో నేను, నా 10th క్లాస్ చదువుతున్న దగ్గర నుంచి అనేక మంది గురువుల దగ్గర ఈ ఆధ్యాత్మిక విద్య తప్పుడు దోవలో అధ్యయనము చేశాను. జపాలు చేశాను, మంత్రాలు చేశాను, అనుష్ఠానాలు చేశాను, శ్మశానాలకు వెళ్ళాను, తాంత్రిక ప్రయోగాలు సో కాల్డ్ ఏం లేదు అందులో, కానీ చేశాను. సైంటిస్ట్ కదా, అంచేత చేసిందంత తప్పు అంటాం అలవాటైపోయింది. అంచేత 1971లో కళలో ఒక వ్యక్తిని చూశాను. అలాంటి కళలు రావటం నాకు చాలా అలవాటే కనుక అనేక కళలలో ఇదొక కళ. ఆ వ్యక్తి మళ్ళా వచ్చాడు, ఆ వ్యక్తి మళ్ళా వచ్చాడు, 3 సార్లు వచ్చాడు. 3 సార్లు వచ్చాక కాస్త మనిషిని గమనించా, ఈయన ఎవడో అని. ముసలాయన సన్నగా ఉన్నాడు, పీలగా, తెలియలేదు ఎవడో అయినా. అప్పుడు నేను ఎలక్ట్రోకెమిస్ట్రీలో బెనారస్ హిందూ యూనివర్సిటీలో రీసెర్చ్ చేస్తున్నా. కళలో కనిపించిన వ్యక్తి అనేక అలాంటి మన భాషలో మంచి కళలు, గురువులు కనిపించటం, దేవాలయాలు కనిపించటం, మహాత్ములు కనిపించటం, ఇవంతా ఒక మంచి మార్గంలో వెళ్ళేటప్పుడు మనకు వచ్చేటటువంటి మజిలీలు. అది అలవాటే కనుక అనేక మజిలీలలో ఇదొక మజిలీ. రీసెర్చ్ కి ఆ రోజే నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, యూజీసీ స్కాలర్షిప్ ఇచ్చారు, నువ్వు వచ్చే సంతకం పెట్టాలి అని. వెళ్తున్నా బస్ ఎక్కి, యాజ్ యూజువల్ బస్సులన్నీ ఎలా ఉంటాయి, కాలేజీ అవర్స్లో రష్గా ఉంటాయి. రష్గా ఉంటాయి కనుక నేను కూడా వేళ్లాడుతున్నా, నా ముందు నాడు కూడా వేళ్లాడుతున్నాడు. వాడి సంఖలో పుస్తకాలు అవి ఉన్నాయి, వాడి సంఖలోంచి ఓ పుస్తకం జారి కింద పడింది. అదేంటి అంటే గురువు గారి యొక్క అఖండ జ్యోతి మ్యాగజైన్. కానీ అప్పుడు తెలియదు అది గురువు గారి యొక్క అఖండ జ్యోతి మ్యాగజైన్ అని. కింద పడింది కనుక వంగి తీసి ఆయన చేతికి ఇస్తూ పుస్తకం ఇలా ఇస్తున్నాను, ఇలా పెట్టాను. మీరు బొమ్మ చూశారు ఏదో ఉన్నట్టు, గమనించారా గమనించలేదా? నేను అలాగే గమనించాను. చూస్తే ఏముంది అంటే అక్కడ నేను హిమాలయాలకి వెళ్ళిపోతున్నాను, చివరిసారిగా మా వాళ్ళని నేను కలుసుకోవాలనుకుంటున్నాను, మీరందరూ కూడా మధురలో నన్ను వచ్చి కలుసుకోండి అని చెప్పారు ఆయన. పుస్తకంలో ఉన్నది అది. సరే అని పేజీ తిప్పా, చెప్తే నాకు కలలో కనిపించినటువంటి వ్యక్తి. సరే తర్వాత మెల్లిమెల్లిగా ఆ పుస్తకం ఎవరి చంకల నుంచి కింద పడిందో తర్వాత నాకు తెలిసింది ఏంటి అంటే, అతను నా సీనియర్ రీసెర్చ్లో. నేను ఏ ప్రొఫెసర్ దగ్గర రీసెర్చ్ చేయడానికి వెళ్ళి సంతకం పెట్టబోతున్నాను స్కాలర్షిప్ కోసం, నాకంటే ముందు ఆయన అక్కడ ఉన్నాడు, ఈ వ్యక్తి నగేంద్ర సింగ్. సరే ఇంకా ఒకే గురువు దగ్గర రీసెర్చ్ చేస్తున్నప్పుడు మాట్లాడుకుందాం, అంతా చేసుకుందాం. సరే ఆయన దగ్గరికి వెళ్ళా. వెళ్ళినప్పుడు ఏమైంది, విపరీతమైనటువంటి వర్షం, పిచ్చి వర్షం. నాకు ఒళ్ళి మండలి ఈవినింగ్ గురువు, దర్శనం చేయటానికి వస్తే వర్షం కురుస్తుంది, మామూలు వర్షం కాదు, కుంభవృష్టి. సుమారు 5-6 లక్షల మంది అక్కడ పండాలలో ఉన్నారు, కుటీరాల్లాగా వేసుకుని. రాజస్థాన్ నుంచి వచ్చిన వాళ్ళందరూ ఒక కుటీరము, గుజరాత్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఒక కుటీరము, ఇలాగే పండాల్స్ వేసుకుని 5 మైళ్ళ బృందావనం మథుర రోడ్డు మధ్య ఖాళీ జాగాలు. 5 లక్షల మంది అంటే ఒక ఊరే. సరే వెళ్ళి అక్కడికి వర్షం కురిసింది, ఊరు కొట్టుకుపోయింది. పండాలు ఏముంటాయి వర్షం కురిస్తే? ఇంకా నాకు ఈ గురువు వేస్ట్, ఈ గురువు దగ్గరికి వెళ్తాం అనవసరం. మొదటిసారి వెళ్ళాను అసలు, ఆయన ఎవరో కూడా నాకు ఇంకా తెలియదు. కల్లో చూశాను, మ్యాగజైన్లో బొమ్మ చూశాను. సరే అనేక మంది గురువుల్లో ఈయన ఒకడు. ఇప్పుడు అదేది, అనేక మంది గురువుల్లో ఈయన ఒక్కడే అంటున్నాను ఇప్పుడు. అప్పుడేమనుకున్నాను, అనేక మంది గురువుల్లో ఈయన ఒకడు, అంతే తేడా. కొంచెం ఉచ్చారణలో మార్పు ఇప్పుడు అప్పటికి. బాగా వర్షం కురిసింది, కొట్టుకుపోయింది. 2-2:30 అక్కడ ఒక ఏదో చెట్టు ఉంటే ఆ చెట్టు కింద పడుకున్నాను. పడుకున్నాక చప్పుడు వినిపిస్తుంది, మాటలు వినిపిస్తున్నాయి. గురువుగారు వచ్చారు, గురువుగారు వచ్చారు అంటున్నారు అందరూ. ఆ విశాలమైన క్షేత్రంలో వర్షం కురిసింది, కొట్టుకుపోయారు కదా. ఇంకా గురువుగారు వచ్చి ఏం చెప్తున్నారంటే, అక్కడ ఇంద్రుడు ఒక్కొక్కసారి మనని పరీక్ష పెడుతూ ఉంటాడు. పరీక్షలో తట్టుకున్నప్పుడే కదా ఏదైనా అవుతుంది. ఇలాంటి కబుర్లు చాలా విన్నానులే. వర్షం కురిసింది, ఎవరి సామాన్లు ఎక్కడున్నాయో తెలియదు, ఏమయ్యాయో తెలియదు. ఇంకా నేను ఏం నిర్ణయించుకున్నాను అంటే, ఇంకా ఈ గురువు వద్దు, ఇది వద్దు, ఇంటికి పోదాం. ఈయన దర్శనం అది తర్వాత అనవసరం అర్థమైపోయింది, ఈయన ఉన్న శక్తి ఏంటో. నా అనుభవం చెప్తున్నాను నేను మీకు, ఎందుకంటే రాబోయేటటువంటి కొద్ది రోజుల్లో మీకు కూడా ఇలాంటి అనుభవాలే ఎదురవుతాయి. అప్పుడు ఈ అనుభవం గుర్తుంచుకొని గాభరా పడకండి. అందుకే చెప్పేది, విశిష్టమైనటువంటి గురువు పరీక్షించకుండా మిమ్మల్ని తన ఒడిలోకి తీసుకోడు. సరే పడుకుండిపోయాను. 9-9:30 లేచా. వర్షం కురిసింది కదా, చల్లగానే ఉంది. ఆ చల్లలోనే పడుకున్నాను. ఈ లోపల ఆయన కార్యక్రమాలు జరిగిపోతున్నాయి. నాకు అసలు ఇంప్రెషన్ పోయింది కదా, ఈయనేం గురువు అని. అంతేత పోయి అక్కడ టీ ఏదో వాళ్ళు ఇస్తూ ఉంటే టీ తాగి ఇంకా బట్టలన్నీ తడిచిపోయాయి. నా బట్టలు ఎక్కడున్నాయో తెలియదు, తీసుకెళ్ళిన సంచి కుండపోత వర్షంలో. కానీ వెళ్తూ ఉంటే నేను ఒకటి గమనించా, వర్షం అయితే కురిసింది, అన్ని పండ్లు పడిపోయాయి, కొట్టుకుపోయాయన్న కళ్ళారా చూసా. నేను 8:30కి నిద్రలేచి చూస్తే అన్ని నుంచున్నాయి, పండాలు నుంచున్నాయి, ఎవరు వస్తువులు పోలేదు, ఎవరు వస్తువులు ఎక్కడున్నాయో వాళ్ళకి చేరిపోయాయి. తమాషా అంటే నా బ్యాగ్ నా కాలికి తగిలింది. పాయింట్ అర్థమవుతుంది కదా? ఇంచేత మనం కాస్త గమనించుకుంటే ఆ గందరగోళంలోనే మన వస్తువులు మనకి కనిపిస్తాయి. మీరు చూసుకోవటం నేర్చుకోవాలి, ఆ గందరగోళంలో ఎక్కడ చూడాలి అని. సరే, ఆయన దగ్గరికి వెళ్ళాక గాయత్రి మంత్రము, గాయత్రి మంత్ర దీక్ష తీసుకున్నాక నాకేమర్థమైందంటే, ఇన్నాళ్ళు భారతదేశంలో గాయత్రి మంత్రం చేస్తున్నటువంటి వాళ్ళకి గాయత్రి మంత్రం అంటే ఏమిటో తెలియదు. చాలా మందితో నేను చెప్పాను, మీకు గాయత్రి మంత్రం అంటే ఏంటో తెలియదయ్యా, మీరు గాయత్రి మంత్రం చేస్తున్నారు. మరి మా గురుదేవులు చెప్పినటువంటి గాయత్రి మంత్రానికి, మిగతా ప్రపంచంలో సోకాళ్ళ పండితులు చేస్తున్నటువంటి గాయత్రి మంత్రానికి మొట్టమొదటి తేడా ఏంటి అంటే కామన్ సెన్స్ తేడా. మిగతా పండితులందరికీ కూడా ఆ శాస్త్రం బుర్రలోకి ఎక్కిపోయి కామన్ సెన్స్ పోయింది. ఏంటా కామన్ సెన్స్ పోయింది అంటే, పురుషుడు స్త్రీని పూజించవచ్చు కానీ స్త్రీని స్త్రీలు పూజించకూడదు. విచిత్రమైనటువంటి లాజిక్. మీకు అర్థమైందా నేను చెప్పింది ఏంటో? స్త్రీ అయినటువంటి గాయత్రి మాతను ఎవరు పూజించవచ్చు? పురుషులు పూజించవచ్చు, కానీ స్త్రీలు పూజించకూడదు. మూర్ఖత్వం అర్థమైంది కదా? ఇంకా అలాంటి మూర్ఖత్వాల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఎందుకని చెప్పాను అంటే, అదంతా అర్థం అవటం మొదలెట్టింది నాకు. మనం ఆధ్యాత్మిక జగత్తులో బుర్ర ఉపయోగించుకోవటం నేర్చుకోవాలి. గురుదేవులు అందించినటువంటి ఆ విద్యను ఇక్కడ మూడు విద్యలు మనం అందించబోతున్నాం. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతో తీసుకోండి. వేదమూర్తి, తపోనిష్ట, యుగద్రష్ట, పండిత శ్రీరామ శర్మ ఆచార్య, పరమ వందనీయ మాతా భగవతీ దేవి శర్మల సంరక్షణలో. ఇక్కడ ఇంకొక కామన్ సెన్స్ ఆస్పెక్ట్ చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నేను చెప్తున్నది మీరు కరెక్ట్ గా ఏ భావంతో అర్థం చేసుకోవాలో ఆ భావంతో అర్థం చేసుకోకపోతే చాలా భయంకరమైనటువంటి తప్పటడుగు వేస్తారు. నేను కెమిస్ట్రీ లెక్చరర్ గా రిటైర్ అయ్యాను. నేను రిటైర్ అయిపోతున్నప్పుడే నా దగ్గర బీఎస్సీ చదివి తర్వాత యూనివర్సిటీలో ఎంఎస్సీ చదివి తర్వాత పిహెచ్డీ చేసినటువంటి వ్యక్తి లెక్చరర్ గా అదే కాలేజీలో అపాయింట్ అయ్యాడు. ఏ లెక్చరర్ గా? కెమిస్ట్రీ లెక్చరర్ గా. వాడి కెమిస్ట్రీ చెప్పింది ఎవరు? నేను. ఇప్పుడు కెమిస్ట్రీ లెక్చరర్ గా వచ్చినటువంటి ఆ వ్యక్తి కెమిస్ట్రీ లెక్చరర్ గా పాఠాలు చెప్పొచ్చా చెప్పకూడదా కదా? ఆధ్యాత్మిక జగత్తులో మూర్ఖత్వం ఏంటి అంటే, గురువు దగ్గర విద్య నేర్చుకున్నవాడు గురువు అవ్వకూడదు. మూర్ఖత్వం అర్థమైందా? ఏమవ్వాలి? గురువుకి దమ్ము ఉంటే అనేక మంది గురువుల్ని తయారు చేయాలా? గురువు దమ్ము లేనటువంటి గురువులు ఏం ప్రచారం చేస్తారు? నువ్వు గురువు అవ్వకూడదు. ఇంచట వాడు గురువు అయితే ఈ గురువుకి ప్రమాదం. ఇంచట ఇక్కడ కామన్ సెన్స్ ఉంది, బిజినెస్ కామన్ సెన్స్. కానీ ఈయన చెప్పినటువంటి ఆ అద్భుతమైనటువంటిది ఏంటి అంటే, 1000 మందికి ఆయన ప్రాణ ప్రత్యావర్తనం అని ఆయన ఆత్మశక్తిని చాలా కొంతమందిలో నింపారు. నింపాక వాళ్ళు ఏమవుతారు? గురువులే అవుతారు. కానీ గురువులు అయినంత మాత్రాన ఈయన గురువు కాకుండా పోతాడా? ఈయనెవడి గురువు? నాకు గురువు. నేనెవరి గురువుని? నా వాళ్ళ గురువు. దీన్ని గురు పరంపర అంటాం. ఈ మహామూర్ఖత్వం వల్ల గురు పరంపర భ్రష్టపట్టింది. భారతదేశంలో గురు పరంపర లేదు. ఎవడో ఒకడు గురువు ఉంటాడు, రామకృష్ణ పరమహంస. ఆయన తనంతట తాను మాట్లాడలేకపోయాడు కనుక వివేకానందం తయారు చేసుకున్నాడు. వివేకానంద తర్వాత రామకృష్ణ మిషన్లో ఏమీ లేదు, ఏమీ లేదు. ఏముంది అంటే సేవ ఉంది, మంచినీళ్ళు ఇవ్వటం, రోగులకి హాస్పిటల్స్ కట్టించటం, లేకపోతే ఈ భ్రష్టు పట్టినటువంటి విద్యా బోధన చేసేటటువంటి విద్యానిలయాలు కట్టించటం, అదేనా జరుగుతుంది? మరి వివేకానంద రామకృష్ణ పరమహంస తయారు చేసింది ఎవరిని? రామకృష్ణ పరమహంస ఒక వివేకానందం తయారు చేస్తే ఏమై ఉండాలి? గురు పరంపర ప్రకారం వివేకానందల పరివారం రావాలి. రాలేదు అంటే రామకృష్ణ పరమహంసకైనా చేత కాదు, లేకపోతే ఆయనని ఫాలో అవుతున్న వాళ్ళు దద్దమ్మలు. మీ ఉద్దేశం ఏంటి? రామకృష్ణ పరమహంస దద్దమ్మ, ఆయన ఫాలో అవుతున్న వాళ్ళు దద్దమ్మలా మీరు నిర్ణయించుకోండి. నేను కావాలని కఠోరమైనటువంటి మాటలు ఖచ్చితంగా వాడతాను. ఇంచేటంటే 1993లో హైదరాబాద్లో రామకృష్ణ మిషన్ వాళ్ళు వచ్చి 1893 సెప్టెంబర్లో వివేకానంద ఒక స్పీచ్ ఇచ్చాడండి. ఆ స్పీచ్ యొక్క శతాబ్ది సమారోహాలు చేసుకుంటున్నాం అన్నాడు. నేను నేను వస్తే తిడతా అన్నా. సిగ్గు లేదరా, 100 సంవత్సరాల కిందకి ఇచ్చిన స్పీచ్ మీరు ఇంకా గుర్తుంచుకుంటున్నారా? ఇప్పటికే అనేక మంది వివేకానందలు వచ్చేసి ఆ స్పీచ్ ఎగిరిపోవాలి. ఇప్పటికే ఆ స్పీచ్ మాట్లాడుతున్నారు అంటే అర్థం ఏంటి? అంతకంటే గొప్ప మాటలు ఏమీ లేవు. అర్థం చేసుకోండి, ఈయన యొక్క అప్రఖరమైనటువంటి ప్రజ్ఞ ఇక్కడ పెట్టినందుకే ప్రజల శ్రద్ధ, ప్రఖర ప్రజ్ఞ, ఆ తీక్షణమైనటువంటి ఆలోచన విధానం లేకపోతే ప్రజాభిప్రాయానికే మాన్యత ఇస్తూ నాతో చాలా మంది అంటారు ప్రజలందరూ ఇది కోరుకోవటం లేదండి అని. ఓ సైంటిస్ట్ ప్రజలు కోరుకునేదే తయారు చేస్తాడా, లేకపోతే వాడు తయారు చేసింది ప్రజలు కోరుకునేటట్టు తయారు చేస్తాడా? ఏం చేస్తాడు? ప్రజలు కోరుకున్న తయారు చేయడు. వాడు తయారు చేసింది ప్రజలు కోరుకుంటారు. ప్రజలెవరూ అడగలేదు టీవీ తయారు చేయమని, ప్రజలెవరూ అడగలేదు కంప్యూటర్ తయారు చేయమని. కానీ వాడు తయారు చేసింది అందరికీ ఉపయోగపడుతుంది కనుక ఇవాళ కాకపోయినా రేపైనా, రేపు కాకపోయినా ఎల్లుండైనా అందరూ కూడా యంత్రాన్ని కానీ ఆ పరికరాన్ని ఎలా కొంటారు? ఇక్కడ మనము గురుదేవుల యొక్క 3 విద్యలు మనం నేర్చుకుంటాం. మనం అవి ఏంటి అంటే గాయత్రి మహావిద్య, యజ్ఞ విద్య, ప్రాణ విద్య. ఇక్కడ శిక్షణ ఇవ్వబడుతుంది. ఈ శిక్షణ ఇవ్వటానికి క్లాసెస్ కూడా ఇక్కడ రెడీ చేసి ఉన్నారు, టెక్స్ట్ బుక్స్ కూడా చెప్పబడి ఉన్నాయి. ఇంకా మిమ్మల్ని నేను అందరినీ కోరుకునేది ఏంటంటే ఇది తొందరగా ఈ విద్య నేర్చుకోండి. ఇప్పటికీ మనము కేవలము గాయత్రి మంత్రము అదే చేస్తూ కూర్చున్నాం తప్ప గాయత్రి మహావిజ్ఞాన్ అనేటటువంటి ఆ మహావిజ్ఞానాన్ని మనం నేర్చుకోవటం లేదు. ఇక్కడ 9 రోజుల క్యాంపులుగా కానీ 3 రోజుల క్యాంపులుగా కానీ ఈ మహావిద్య నేర్పబడుతుంది. గాయత్రి మహావిజ్ఞాన్లో 8 రకాలైన క్లాసెస్ ఉన్నాయి. రోజుకి ఒక క్లాస్ చొప్పున 8 రోజుల్లో పూర్తి చేసుకోవచ్చు, రోజుకి 2 క్లాసులు చొప్పున 4 రోజుల్లో పూర్తి చేసుకోవచ్చు, ఒకే రోజు 8 క్లాసులు చొప్పున. ఇంకా మీ ఓపిక అది. అందులో ఏం నేర్పబడుతుంది అంటే గాయత్రి మంత్రం యొక్క వివరణ నేర్పబడుతుంది. మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, బ్రహ్మాస్త్రము అనేటటువంటిది అస్త్రాలలో చాలా గొప్పదైన అస్త్రం. ఆ బ్రహ్మాస్త్రమే ఈ గాయత్రి మంత్రమే. మరి మేము చేస్తున్నామండి, మరి బ్రహ్మాస్త్రం ఏంటి? నా మొహం ఏమీ అవటం లేదు. E=mc² అనే ఫార్ములా న్యూక్లియర్ ఎనర్జీకి సూత్రము అని సైంటిస్టులు చెప్తున్నారు. మన 10th క్లాస్ స్టూడెంట్ అడిగినా కూడా వాడు ఆ ఫార్ములా చెప్పేస్తాడు. కానీ వాడు బాంబు తయారు చేయగలడా? మరి ఫార్ములా తప్ప, ఫార్ములా తప్పు కాదు. ఆ గాయత్రిని బ్రహ్మాస్త్రంగా మనం ఉపయోగించుకుని ప్రపంచానికి భారతదేశము మళ్లీ జగద్గురువుగా మారేటటువంటి పరిస్థితి క్రియేట్ చేసుకోవాలి. పాయింట్ అర్థమైంది కదా? గాయత్రి మహావిద్య నేర్చుకోండి, ఆ విద్యను ఉపయోగించుకోవటం నేర్చుకోండి. నేర్చుకుని మీరు కూడా గురువులు అవ్వండి. నేను కెమిస్ట్రీ నేర్చుకున్నా, నా గురువు దగ్గర నేర్చుకున్నా. నా గురువు ఎవరి దగ్గర నేర్చుకున్నాడు? ఆయన గురువు దగ్గర నేర్చుకున్నా. మా స్టూడెంట్స్ ఎవరి దగ్గర నేర్చుకున్నారు? నా దగ్గర నేర్చుకున్నారు. నా స్టూడెంట్స్ ఎవరి దగ్గర నేర్చుకుంటారు? నా దగ్గర నేర్చుకోరు. ఎవరి దగ్గర నేర్చుకుంటారు? నా స్టూడెంట్స్ దగ్గర నేర్చుకుంటారు. పరంపర, ఏవం పరంపరా ప్రాప్తం. ఈ పరంపర సకాలేన మహత యోగో. ఈ పరంపర పోయింది. ఈ పరంపర గాయత్రి మహావిద్య కూడా అలాగే పోయింది. దయానంద సరస్వతి తర్వాత వచ్చినటువంటి గాయత్రి విద్య శ్రీరామ శర్మ ఆచార్య. మరి శ్రీరామ శర్మ ఆచార్య తర్వాత వచ్చే గాయత్రి విద్య ఖచ్చితంగా శ్రీరామ శర్మ ఆచార్య చెప్పిన గాయత్రి మహావిజ్ఞానంలో చెప్పినటువంటి విద్య కంటే ఒక స్టెప్ ముందు ఉండాలి. అది విజ్ఞానం అవుతే, లేదనుకోండి అది విజ్ఞానం కాదు. మరి ముందుకెళ్లాలంటే ముందు అంతవరకు చదువుకోవాలిగా. దాని తర్వాత పూజ్య గురుదేవుల యొక్క వాంగ్మయాన్ని సుమారు 1000 పేజీల కంటే ఎక్కువ పేజీలుగా సంపుటలుగా, ఇప్పటికీ 75 సంపుటాలు పూజ్య గురుదేవుల వాంగ్మయంగా విడుదలయ్యాయి హిందీలో. అది కాక ఇంకో 38 విడుదల కాబోతుంది. అంటే మొత్తం ఎంత అయిందనమాట వాంగ్మయం? 108 వాంగ్మయాలలో ఈ గాయత్రి మహావిద్య, గాయత్రి సాధన, గాయత్రి సాధన యొక్క ప్రత్యక్ష చమత్కారాలు, గాయత్రి యొక్క దైనిక మరియు విశిష్ట అనుష్ఠానములు, గాయత్రి పంచకోశ సాధన, గాయత్రి సాధన యొక్క వైజ్ఞానిక పృష్ఠభూమి, గాయత్రి కుండలిని మరియు తంత్రము, ప్రాణశక్తి ఒక దివ్య విభూతి, యజ్ఞం యొక్క జ్ఞాన విజ్ఞానములు, యజ్ఞము ఒక సమగ్ర ఉపచార ప్రక్రియ, ఇవి ఇక్కడ నేర్పబడతాయి. మా వాళ్ళకి చాలా సంవత్సరాలు బట్టి మనం కలిసి పనిచేస్తున్నాం. నేను మన వాళ్ళని ఒకటే అడిగాను, మన గురువుకి మనం ఇవ్వగలిగేటటువంటి గురు దక్షిణ ఒకటే, అదేంటంటే భారతదేశాన్ని మళ్లీ జగద్గురువుగా మార్చడం. అంతకంటే తక్కువ ఇస్తే మనం సిగ్గుపడాలి శ్రీరామ శర్మ ఆచార్య శిష్యులు అని చెప్పుకోవడానికి. నేను మాత్రము ఈ 2 నెలలలో ఆంధ్రప్రదేశ్లో ఈ విద్య ప్రచారం చేసేస్తా. ఇది కేవలము నా మీద దమ్ము మీద చెప్పుకుంటున్నా, నేను అహంకారమే కావచ్చు, కానీ నాకున్న సామర్థ్యం అది. కానీ మిమ్మల్ని నేనేం అడిగేదంటే, ఈ క్షేత్రాన్ని గాయత్రి మహావిద్య, యజ్ఞ విద్య, ప్రాణ విద్యల శిక్షణా కేంద్రంగా మార్చటానికి నాకు సహకరిస్తారా? నోట్లో చెప్పొద్దు, మీరు ఆచరించి చెప్పండి. మొట్టమొదటి కార్యక్రమం ఏం చెప్పాను నేను, నవకుండి యజ్ఞం ఇవాళ చేసుకుందాం మనం. తర్వాత 24 కుండీలు యజ్ఞం చేయాలి, మీరు 108 కుండీలు యజ్ఞం చేయాలి. December 24, 25, 26 తారీఖుల్లో ఇక్కడే సహస్రకుండి యజ్ఞం జరగాలి. అప్పుడు ఓకే, కానీ సహస్రకుండి యజ్ఞం 1000 మందితో చేస్తే ఒప్పుకోను నేను. మీరు 100,000 మందికి ఈ గాయత్రి దీక్ష ఇవ్వాలి. మొదలెట్టండి ఆ ప్రచార కార్యక్రమాన్ని. ఓ ఎల్ఐసి ఏజెంట్ మీ వెంట పడతాడు, సబ్బు అమ్ముకునేవాడు మీ వెంట పడతాడు కదా. వెంటబడితే ఏమంటున్నారు మీరు? ఏమంటలేదు కదా, కొంటే కొంటారు లేకపోతే లేదు. గాయత్రి మంత్రాన్ని కూడా ఇంటింటికి తీసుకువెళ్ళాలి. ఇది ఒక దేశ సేవగా ప్రపంచానికి మీరు ఇచ్చే సేవ అని అర్థం చేసుకోండి. మీకు తెలియాలి ఏం చేయాలో. మా గురుదేవులు మాకు ఒకే మాట అనేవారు. నాతో మాట్లాడుకుంటున్నప్పుడు మేము 5-6 గురం కూర్చుని, ఆయనతో అప్పుడు రష్ ఉండేది కాదు, నేను మాతాజీ ఇంకో 5-6 గురం ఉన్నాం అప్పుడు. అప్పుడు నేను మా ఫ్రెండ్ లాలు ఒకతను ఉంటే, రామకృష్ణ నీకు తెలుసు అసలు మనం ఏం చేస్తున్నాము అన్నాడు. తెలుసండి, గాయత్రి మంత్రం యజ్ఞం చేస్తున్నామండి అన్న. ఆహా అవునా అన్నాడు ఆయన. అన్నాకన్నాడు, ఇంతకీ గాయత్రి విద్య ఎందుకు చేస్తున్నావయ్యా అన్నాడు. ఎందుకు చేస్తున్నాం గాయత్రి విద్య అంటే, మా అమ్మాయికి పెళ్ళి అయిపోవాలి, లేకపోతే అది అవుతాయి ఓహో నేను చెప్పటంలే. కానీ దానికోసం మాత్రమే మీరు చేయగలరా? ఇంజనీరింగ్ ఉద్యోగం సంపాదించుకోవటానికి, కుటుంబాన్ని పోషించడానికి చదువుతారు చాలా మంది. కానీ అసలు ఇంజనీరింగ్ ఎందుకు చదువుతామంటే, దేశంలో నీ ఇంజనీరింగ్ ప్రతిభతో ఏదైనా ఒక కట్టడము, బ్రిడ్జ్ ఏదో కడితే అది దేశ సేవ కూడా అవుతుంది కదా. అలాగా రెడ్ క్రాస్ అని ఒక సొసైటీ ఉంది, ఎప్పుడైనా విన్నావా అన్నాడు. విన్నాను సార్, నేను రెడ్ క్రాస్ మెంబర్ని కూడా. ఏం చేస్తాం అన్నాడు. ఏం చేస్తా ఏంటండి, ఎవరైనా కష్టాలు ఉంటే ఆదుకుంటాం, యాక్సిడెంట్స్ అవి జరిగితే అక్కడికి వెళ్తామండి. యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా రెడ్ క్రాస్ వాళ్ళు వెళ్తే ఈ మిస్ అయ్యి వరల్డ్ వార్ అది జరుగు, వరల్డ్ వార్ కాదు ఏంటి, ఇప్పుడు వారు జరుగుతుంది, గల్ఫ్ వారు అక్కడ జరుగుతున్నప్పుడు కూడా ఈ రెడ్ క్రాస్ సింబల్ ఉన్న వెహికల్స్ వెళ్తే దాని మీద ఎవడు ఏం వేయడు. ఇంకేంటే ఇటు పార్టీ వాళ్ళకి అవసరమే, అటు పార్టీ వాళ్ళకి అవసరమే. ఆ రెడ్ క్రాస్ అండి, ఏంటనుకుంటున్నారు మీరు? ఏదో హరిద్వార్లో కూర్చొని ఉంబుర్ బస్సు దశవితుల వారేణ్యం అంతేనా ఏంటి? మేము చాలా సేవ చేశాం ప్రపంచానికి. అవునా అన్నాడు. అవును చాలా సేవ చేశాం. ఇంకా ఏం సేవ చేస్తారు? హాస్పిటల్స్ కట్టేయండి రెడ్ క్రాస్ వాళ్ళు, అది కట్టేయండి. మేము చేయను అసలు హెల్ప్ లేనే లేదన్నా. సరే, ఇదంతా నువ్వు ఎప్పుడు హెల్ప్ చేస్తావు? యుద్ధం జరిగితే, గాయపడితే, లేకపోతే ప్రకృతి కృపానికి ఓ ఎర్త్క్వేక్, ఏ సునామీయో ఏదో వస్తే నీ హెల్ప్ కావాలి. అసలు ఈ సునామీయే లేకుండా చేశాననుకో, అసలు ఈ గల్ఫ్ వార్లే లేకుండా చేశాననుకో, నీ రెడ్ క్రాస్ ఏం చేస్తుంది అన్నాడు. ఏం చేస్తుంది రెడ్ క్రాస్? అర్థమైందా? అంచేత ఈ గాయత్రి మంత్రము యుద్ధాలు రాకుండా ఆపుతుంది, ప్రకృతి యొక్క విక్షోభము రాకుండా ఆపుతుంది. అంచేత మీరు మీ కోరికలు తీర్చుకోవటానికి ఇచ్చేసుకోండి గాయత్రి మంత్రం, ఏం అభ్యంతరం లేదు. కానీ ఎదుటవాడికి మనం గోరింటాకు పెట్టదలుచుకుంటే ఖచ్చితంగా నీకు కూడా చేతులు బాగా పండుతాయి. అలాగా మీరు ప్రపంచానికి గాయత్రి మంత్రాన్ని అందజేస్తే మీ కోరికలు ఎలాగో తీరుతాయి. అంచేత పిచ్చి కోరికలు తీర్చుకోవడానికి మాత్రమే చేయకండి, ప్రపంచ సేవగా గుర్తించి దీన్ని చేయండి. ఆ మానసిక స్థితిలో మార్పు తెచ్చుకుందాం మనం. 2 నెలలు మాత్రమే మనం ఈ డైరెక్షన్లో ముందుకెళ్దాం. నెలలు నెలలు సంవత్సరాలు సంవత్సరాలు మనం పాడు చేసుకుంటూ ఉంటాం. 1-2 నెలలు ఒక మహాపురుషుడు చెప్పినటువంటి ఈ విద్యను మేము ప్రపంచానికి అందజేయటానికి ఉపయోగిస్తాము. 2 నెలలు నేను అడిగేది మిమ్మల్ని. కానీ ఈ 2 నెలలు మేము ప్రయత్నిస్తాం అనకండి. ఏం చేయాలి మీరు? చెయ్యండి. 2 నెలలు మాత్రమే. అప్పటికి ఏం లాభం లేదనుకోండి. సరే నువ్వేదో చెప్పావు, మేము నమ్మం. చేయకుండా ఎట్ట? అర్థమైంది కదా. అంచేత ఇక్కడ విశిష్ట సాధనా కేంద్రముగా మారి 24, 25, 26 తారీఖులలో ఈ యజ్ఞ గాయత్రి విద్యను ముందు మీ మీ ఏరియాదులో ప్రచారం చేసుకుంటూ, ఇక్కడ సహస్రకుండ యజ్ఞం చేయటం ముఖ్యం కాదు, ఇది ఒక వంక, ఒక లక్ష్యము. 1000 కుండీలతో యజ్ఞం చేయాలి అంటే ఒక కుండీ దగ్గర 10 మంది వచ్చినా 10,000 మంది రావాలి. 10,000 మంది గాయత్రి సాధన తెలిసినటువంటి వ్యక్తులు రావాలి. ఈ మహావిద్య గురించి క్లాస్ అటెండ్ అయినటువంటి వ్యక్తి రావాలి. మరి మీ మీ ఏరియాజులో ఈ క్లాసులు మీరు ఎలా పెట్టిస్తారు అన్నది మీకు వదిలేస్తున్నా. కానీ అక్కడికి నా యొక్క టైం వేస్ట్ చేయకుండా మీరు కనుక క్లాసెస్ అరేంజ్ చేయగలిగితే గ్యారంటీ ఏంటంటే నేను కూడా వచ్చి అక్కడ క్లాసులు చెప్తాను. పాయింట్ అర్థమైంది కదా. ఈ 3 చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మీరు గాయత్రి మంత్రము జపము చేయటం ముఖ్యం కాదు. ఏంటి ముఖ్యము? గాయత్రి మహావిద్య నేర్చుకోవటం ముఖ్యం. దానికి గురుదేవులు 3 పుస్తకాలు రాశారు, గాయత్రి మహావిజ్ఞానని 3 భాగాలు. దాని క్లాసులు ఇక్కడ మనకి చాలా మంది పాఠాలు చెప్పగలిగేటటువంటి వ్యక్తులు ఉన్నారు. మా ఇంట్లో కూర్చుంటాం అనకండి, మీరు ఇక్కడికి వచ్చి ఆ విద్య నేర్చుకోండి. 3 రోజుల క్యాంపుగా పెట్టుకుంటారు, ఆదివారం నాడు క్యాంపుగా పెట్టుకు. ఎందుకంటే స్థల మహిమకు కూడా విలువ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి స్థల మహిమ ఇది ఇప్పుడు చెప్పింది కాదు, నేను ఎప్పటి నుంచి చెప్తున్నాను ఇది. ఇది ప్రాణవిద్య కేంద్రంగా మారుతుందని ఇది ఇప్పుడు కాదుగా చెప్పింది, ఇది ఏళ్ల తరబడి చెప్తున్నాను. కేంద్రముగా మారేటటువంటి టైం వచ్చింది కనుక పూజ్య గురుదేవులకి 23, 24, 25 కానీ లేకపోతే 24, 25, 26 తారీఖులు మీరు చూసుకోండి, మనము 100,000 మందికి గాయత్రి మహావిజ్ఞాన్ నేర్పాము. మంత్ర జపం చేసుకోండి అని చెప్పడం కాదు, ఏం చెప్పాలి? గాయత్రి మహావిజ్ఞాన్ నేర్పాము. 100,000 మందికి ఎలా చెప్తాం మాస్టర్? వెబ్సైట్స్ ఉన్నాయి కదా, ఇంకా ఏమున్నాయి? ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ప్లస్ ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోండి, రాబోయేటటువంటి 4 రోజులలో భారతదేశం యొక్క ప్రబుద్ధ వర్గంలో విచిత్రమైనటువంటి మలుపు రాబోతోంది. మనం రెడీ అయిపోతే ఆ మలుపు మనం ఉపయోగించుకోగలుగుతాం. అది ఏంటి అన్నది మనం ముందు చెప్పేస్తే జరగదు. అది ఏంటంటే వాళ్ళు జాగ్రత్త పడిపోతారు, ఎవరు నాయన ఇలా మారిపోబోతున్నావా, నేను మారను. అంతేత వాళ్ళు మారిపోయాక మనం చెప్తాం మీరు మారిపోయారు చూసారా అని. సరేనా? అర్థమైందా? అంచేత ఇక్కడ తరగతులు జరగాలి. ఎలా జరుగుతాయి? మీరందరూ కలిసి 100,000 మందికి గాయత్రి మహావిజ్ఞానం మనం అందించాలి. ఎలాగా, ఏమిటి? ఇందులో ఒక రఫ్ టైం టేబుల్ ఇచ్చాం, ఏ రోజు ఏం చెప్పుకోవాలన్నది. అందులో పేజీలు డివైడ్ చేశానంతే. దాని తర్వాత హిందీలో ఉన్నటువంటి పుస్తకాలు కూడా, హిందీ వచ్చిన వాళ్ళు కాస్త దాన్ని చదివి చెప్పండి. ఈ లోపల నాకు వీలవుతే అది కూడా చిన్న చిన్న బుక్లెట్స్గా నేను అందజేస్తాను. సరేనా? ఏదైనా మర్చిపోయినా? నీ పాయింట్ ఏం మరవలేదు కదా. అంచేత మనం సంకల్పం తీసుకుందామా, యజ్ఞోపవీత సంస్కారం అనేటటువంటిది ఒక విశేషమైన సంస్కారం. ఎవరైనా చేయించుకునే వాళ్ళు ఉన్నారా? ఇక్కడ ఉన్నారా ఎవరైనా? యజ్ఞోపవీతం తీసి పైన పట్టుకోండి. ఏది అందరికి ఇచ్చేయండి అమ్మా, యజ్ఞోపవీతం వేసుకునేటటువంటి వాళ్ళు, స్త్రీలు పురుషులు, స్త్రీలకు కూడా స్త్రీలే వేసుకోండి అని నేను చెప్తాను. అసలు మాతాజీ మెడ చూస్తే మీకు తెలుస్తుంది,
హరిద్వార్కి వెళ్ళి చూస్తే తెలుస్తుంది ఎన్ని కోట్లాది మంది ఆ యజ్ఞోపవీత సంస్కారం చేసుకున్నారు. ఈ యజ్ఞోపవీత సంస్కారము ఇవాళ చేసుకోదలుచుకున్న వాళ్ళు చేసుకోండి, లేకపోతే గాయత్రి మహావిజ్ఞాన క్లాసులు అయ్యాక మీకు ప్రేరణ ఆటోమేటిక్గా వస్తుంది, అప్పుడు చేసుకోండి. ఇచ్చేయండి అమ్మా, గబగబ ఇచ్చేయమ్మా, ఇంత లేట్ చేయకు, టైం అవుతుంది నాకు. చేతులు ఎత్తండి కావాల్సిన వాళ్ళు. రత్నాకరే గబగబమ్మా, ఇంత లేటా? ఇలా పట్టుకోండి, తీసుకున్న వాళ్ళు యజ్ఞోపవీతాన్ని ఇలా పట్టుకోండి. నా సీఎం ఒకటి ఈ మూడు వేళ్ళు లోపల, ఇవి బయట. ఇలా పట్టుకోండి, పైకి ఎత్తండి. యజ్ఞోపవీతం తీసుకున్న వాళ్ళు పైకి ఎత్తండి. టక టక టక, ఇదిగో ఇది తీసుకో. ఒక్కసారి కళ్ళు మూసేసుకోండి, యజ్ఞోపవీతం వేసుకోదలుచుకున్న వాళ్ళు చేతులు పైకి ఎత్తేసేయండి, అలాగే యజ్ఞోపవీతం పట్టుకోండి. యజ్ఞోపవీత సంస్కారానికి ఒక విశిష్టమైనటువంటి సాధన ఉంది, విధానం ఉంది. కానీ మన వాళ్ళందరూ కూడా ఇదే మొదటిసారి చేసేది కాదు. కానీ మనం మర్చిపోతూ ఉంటాం మధ్యన. ఎలా మర్చిపోతూ ఉంటామంటే, నేను బీఎస్సీ అది చదువుతున్నప్పుడు ఒక చిన్న లీడర్గా ఉండేవాడిని. లీడర్ పని ఏంటి అంటే పరీక్షలు వస్తే పోస్ట్ పోన్ వెంట అడగటం, అంతే తప్ప తొందరగా పరీక్షలు పెట్టండి అని కాదు. పోస్ట్ పోన్మెంట్ ఎందుకంటే ఇంకా సిలబస్ చదవలేకపోయామండి, మీరు కాస్త 10 రోజులు ఎక్స్ట్రా టైం ఇస్తే సరే. 20 రోజులు పోస్ట్ పోన్ అనేవాడు వైస్ ఛాన్సలర్. 20 రోజులు పోస్ట్ పోన్ అయిపోగానే చదివేవాళ్ళం కాదు, సింబల్ గడిపోయాము. మళ్ళీ పరీక్ష ముందు, అలాగా మనం అనేక సార్లు యజ్ఞోపవీతం వేసుకున్నా, ఈసారి యజ్ఞోపవీతము పోస్ట్పోన్మెంట్ అడగండి. అంతేత సంస్కారం అనేటటువంటిది ఆల్రెడీ మీకు ఉంది కనుక ఇలా చేస్తున్నా అని చెప్పి మీరు గబుక్కున్న యజ్ఞోపవీత సంస్కారం అంటే ఇంతేనా అనకండి. మీకు తెలుసు కదా ఎంతో, ఎన్ని గంటలు పడుతుంది? అంతే, ఇప్పుడు మీరు ఆల్రెడీ ఆ సంస్కార వంతులు కనుకే, కేవలం మిమ్మల్ని గట్టిగా ముట్టికాయ వేయకుండా దీంతో నేను మామూలుగా గుర్తు చేస్తున్నాను, రేపు మీరు వినకపోతే కొట్టాల్సి వస్తుంది మిమ్మల్ని. సరేనా, చేతులు పైకెత్తండి. ప్రకృతిలో 5 శక్తులు ఉంటాయి. ఆ 5 శక్తుల్ని నేను ఉపయోగించుకుంటాను అని గుర్తు చేసుకునేటటువంటిది ఇది. ఏమిటి 5 శక్తులు అంటే, మొట్టమొదట మనం గుర్తుంచవలసింది ఏంటి అంటే, మనం ఏదైనా పొందాలి అంటే దానికి తగిన మూల్యం చెల్లించాలి. ఏదైనా వస్తువు మూల్యం, మీరు చదువుకోవాలి అంటే ఫీజు కడుతున్నారు కదా, టీవీ కొనుక్కోవాలి అంటే వెళ్ళి టీవీ తీసుకెళ్ళిపోండి అంటున్నారే, ఏంటి మూల్యం చెల్లించాలి కదా. ఈ మూల్యము చెల్లించటాన్ని మన గురుదేవులు ఏమన్నారు అంటే అంశదానము అనేవారు. అంటే దీనికి కావలసినటువంటి మూల్యం మీరు చెల్లిస్తాను అని గుర్తుంచుకోండి. పైకి అతండి, నా జీవితంలో ఒక నియమిత పరిమాణములో ప్రతి నెల అంశదానము చేస్తాను. సరే, డబ్బు ఇచ్చారు, డబ్బు దేనికి ఇవ్వాలో తెలియాలి కదా, విషయజ్ఞానం ఉండాలి కదా. విషయజ్ఞానం ఉండాలి అంటే మీరు చదువుకోవాలి, చదువుకోవాలి అంటే ఒక టైం దానికి కేటాయించాలి, కనుక సమయదానం. బీఎస్సీ చదవాలి అంటే 3 ఏళ్ళు సమయదానం చేస్తారు, ఇంటర్మీడియట్ చదవాలి అంటే 2 ఏళ్ళు సమయదానం చేస్తారు, సినిమా చూడాలంటే 3 గంటలు గ్యారంటీగా సమయదానం చేయాలి. సమయదానం మాత్రమే సరిపోదు కదా, అంశదానం కూడా చేయాలి, టికెట్ కొనుక్కోవాలిగా. అంచేత అంశదానం సమయదానం గాయత్రికే కాదు, సినిమాకే వర్తిస్తుంది. చేత కామన్ సెన్స్ ఉండాలి. ఇదేదో మేము కొత్తవేం చెప్పటల్లే, ఆధ్యాత్మిక విద్యలో మీరు ఇది మర్చిపోయారు. చేత అంశదానంతో పాటు ఏం చేయాలి? అంచేత నేను ఈ రోజు నుంచి ప్రతిరోజు .. అంటే గంటలు, ఎన్ని గంటలో మీరు చూసుకోండి, మీరు మనస్సులో అనుకోండి. కానీ నేను వెళ్ళిపోయిన తర్వాత నా వెంట పరిగెత్తకండి. మీరు ఏం చేయాలి అంటే వీళ్ళు నింపించు, ముఖ్యంగా యజ్ఞోపవీతం వేసుకున్న వాళ్ళ చేత బాధ్యత అది, పారిపోకండి. ఇంచేత నేను ప్రతిరోజు కళ్ళు మూసుకుని ఆ సంఖ్య అనుకోండి, అనుకున్నారా అందరూ? అంటే యజ్ఞోపవీతం వేసుకునే వాళ్ళు అనుకోకూడదా? అంటే నేను చదువుకుంటాను అనుకోవటానికి యజ్ఞోపవీతం వేసుకుని తీరాలా? ఏంటి మిగతా వాళ్ళు కూడా ప్రతిరోజు నేను తప్పనిసరిగా నా జీవితంలో కొంత అధ్యయనం చేస్తాను, దీన్ని ఏమంటాం మనం? సమయదానం అంటాం. మూడోది ఏంటి అంటే ప్రతిభ. మీరు నేర్చుకున్నది 10 మందికి చెప్పాలి, చెప్పకపోతే మీరు నేర్చుకున్నది వేస్ట్. నేను ఎప్పుడూ మా క్లాసులో ఒకటి చెప్తూ ఉండేవాడిని, తెలివైన కుర్రాడు ఒకడు ఉన్నాడు, వాడికి జవాబు తెలుసు. అసలు క్లాసుకి రానటువంటి వాడు ఉన్నాడు, వాడికి జవాబు తెలియదు. నేను ప్రశ్న అడిగా, చదివిన వాడు జవాబు చెప్పలేదు, తెలివైనవాడు. క్లాస్కి రానివాడు జవాబు ఏం చెప్తాడు? కానీ నా దృష్టిలో ఇద్దరు వేస్తే కదా. అంచేత మీరేం చేయాలి? మీ ప్రతిభ, మీరు నేర్చుకున్నటువంటిది 10 మందికి చెప్పాలి, రైట్? 10 మందికి అంటే 10 మందికైనా, మనం ఎంతమందికి చెప్దాం అనుకుంటున్నాం? 100,000 మందికి చెప్దాం. మీరు ఒక్కళ్ళు చెప్పక్కర్లేదు కాబట్టి మనందరం కలిసి చెప్దాం, సరేనా? అంచేత నేను నేర్చుకున్న ప్రతిభను, జ్ఞానాన్ని 100,000 మంది అందా, అంచేత కోట్ల మందికి చెప్తాను. ఎందుకమ్మా ఈ వెబ్సైట్లు ఇవంతా పెట్టుకుని? నోట్తో అనకండి, ఇవాళ నుంచి వెబ్సైట్లో వెళ్ళాలి. ఇది ఇది జరిగింది, ఈ కార్యక్రమం, ఈ వెబ్సైట్ పెట్టారు కదా, ఆ వెబ్సైట్లో వెళ్ళిపోవాలి. దాంట్లో మెంబర్షిప్ డ్రైవ్, మీ మోడర్న్ టెక్నాలజీ అంతా ఉపయోగించుకోండి. 3 అయ్యాయి కదా, అంశదానము, సమయదానము, ప్రతిభాదానము. కానీ ఇవి 2 చేయాలి, ఇవి 3 చేయాలి అంటే మీ దగ్గర జపశక్తి 1 ఉండాలి కదా, మంత్రశక్తి లాగే జపశక్తి మీ దగ్గర ఉండాలి. అంచేత నేను నియమిత సంఖ్యలో, నియమిత స్థలములో జపము చేస్తాను. విన్నాము నియమిత సంఖ్య సంఖ్య చెప్పండి. నియమిత సంఖ్య మీరు ప్రతిరోజు అమ్మాలల సంఖ్య చెప్పండి, నాకేం చెప్పక్కర్లేదు. తర్వాత వీళ్ళు కాగితాలు ఇస్తారు, ఆ కాగితాలు నింపాలి మీరు. అంతే, ప్రతిరోజు నేను నియమిత సంఖ్యలో ఇంత జపం చేస్తాను. ఎప్పుడు గుర్తుంచుకోండి, మంత్రము ఫలించకపోవటానికి ఏకైక కారణం ఏంటి అంటే మీరు నియమిత సంఖ్యలో నియమిత స్థలములో జపము చేయటం లేదు. ప్రతిరోజు ఒకే చోట కూర్చోవాలి, ఒకే సంఖ్యలో జపం చేయాలి. అది గుర్తుంచుకోండి, చేస్తే మీకు రిజల్ట్స్ వచ్చేస్తాయి. రాకపోవటానికి కారణం ఏంటి అంటే ఈ నియమిత సంఖ్యలో మనం నియమిత స్థలంలో చేయటం లేదు. కనుక ఇక్కడ ప్రతిరోజు కూడా నియమిత సంఖ్యలో మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, 22 మాలలు పొద్దున్న, 22 మాలలు సాయంత్రం, సుమారు 2.25 గంటలు 2.5 గంటలు పడుతుంది. 24 కనుక చేస్తే 10 రోజులకి 24 లక్షల గాయత్రి మంత్రం పూర్తి అయిపోతుంది. మీరు లెక్క చూసుకోండి, 24 ఆ సంకల్పం తీసుకుంటే చాలు. అంచేత గురువు గారు చేసినటువంటి 18 లక్షలు ఆయన 24 సంవత్సరాల్లో పూర్తి చేశారు. మీరు 240 రోజుల్లో పూర్తి చేసేయచ్చు. పూర్తి చేస్తే ఆ తపశక్తి యొక్క విలువ తెలుస్తుంది. అంచేత నియమిత సంఖ్య, నియమిత జపములో ఇక్కడికి వచ్చి చేసుకోండి. మీరు గ్రూప్ గా ఫామ్ అయ్యండి, ఈ 24 ఈ రోజు వస్తాం, ఈ 24 వస్తాం, 9 రోజులు ఉంటాం, ఈ మహావిద్య నేర్చుకుంటాం. ఈ మహావిద్య అది నేర్చుకోవటానికి ఫిక్స్డ్ టైమింగ్స్ కూడా పెట్టేయమంటున్నాను నేను. 1వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు, 10వ తారీఖు పూర్ణాహుతి, 11 నుంచి 19, 20వ తారీఖు పూర్ణాహుతి, 21 నుంచి ఆ పద్ధతిగా ఒకడొచ్చినా, ఇద్దరు వచ్చినా, ముగ్గురు వచ్చినా చేయండి. అది ఆ మంత్రశక్తి, ఆ వాతావరణము, ఈ అధ్యయనము ఆ వ్యక్తుల్ని లాక్కొస్తుంది మీ దగ్గరికి. అందరు గురువులు చేసింది అదే, గురువు గారు అదే చేశారు, మాతాజీ శాంతికుంజులు అదే చేసింది. మరి మీరు కూడా ఇక్కడ ఇదే చేయాలి. మన గురువులు చెప్పిన మార్గంలోనే మనం వెళ్తాం. అంచేత నియమిత జప సంఖ్య, నియమిత స్థలములో ఈ విద్యని మనం ప్రచారం చేసుకుంటాం కదా, వేసేసుకోండి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. చాలు 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 చాలమ్మా. వేసేసుకోండి. చాలు బయలుదేరదాం మనం, పుల్ డౌన్ చేసుకున్నాక బయలుదేరుతాను నేను. ఇది మాత్రం అందరూ చదవండి ఏంటుందో ఇందులో. ఇందులో ఏమనుంది అంటే, దేవ సంస్కృతి దిగ్విజయ యాత్ర అని చెప్పి గురుదేవులు తన మ్యాగజైన్ మొట్టమొదటిసారి పబ్లిష్ చేసినప్పుడు ఏం చెప్పారంటే, గాయత్రి మంత్రాన్ని నేను పృథ్వీపై స్వర్గాన్ని దింపటానికి చేయటం లేదు, పృథ్వీపై దింపటానికి చేయటం లేదు, పృథ్వీని స్వర్గంగా మార్చటానికి చేస్తున్నాను. తేడా అర్థమైందా? స్వర్గాన్ని దింపడం అంటే ఎక్కడి నుంచో దింపడం, పృథ్వీని స్వర్గంగా మార్చటానికి. ఆయన చివరి క్షణాలలో, చివరి రోజుల్లో దేవ సంస్కృతి దిగ్విజయ యాత్ర అనే పేరుతో ఆ సంకల్పాన్ని ఆయన పూర్తి చేసుకున్నారు. మనం చేయవలసింది ఏంటి అంటే దాన్ని ఇంటింటికి అందజేయటమే. పృథ్వీపై స్వర్గ అవతరణ అదే జరిగిపోతుంది. చూసుకోండి. జై గురుదేవ్. పూర్ణావతికి పదండి. నేను బయలుదేరుతాను.
ఇంకా మరి తీసుకోండి అందరూ.